ప్రవరుడు పసరు యొక్క ప్రభావంతో, పాదలేప ప్రభావంతో హిమాలయ పర్వతాలు చేరి అక్కడ ఉన్నటువంటి విశేషాలు చూసి అదంతా దేవభూమి అని భావించి ప్రశంసించాడు. ఆ ప్రశంసలు కాస్త తెగడతలుగా ఎందుకు మారాయి అంటే కష్టం వచ్చిందిట. అందుకే ప్రతివాడు కూడా సుఖంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు. సర్వకాల సర్వావస్థలలో సమానంగా ఉండగలిగితే అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. నీకేదన్నా వ్యక్తిగతమైన ఇంత లాభం కలిగిందా, ఇంక అవతలమైన మహానుభావుడిని పొగుడుతాం. ఇంత పెసర మనకు వ్యక్తిగతంగా దెబ్బ తగిలిందా, ఇక అవతల వాడి మీద ద్వేషం వస్తుంది. మనం చూస్తున్నాం కదండి, నువ్వు దేవుడివి అని 4 రోజులు కలిసి ఉంటాడు. రేపు పొద్దున్న ఇతడి వల్ల మనకి ఏదైనా ప్రమాదం వస్తుందేమో అనుకుంటే తగాద పడిపోయి వాడితోటి యుద్ధం. ఎవరితో యుద్ధం చేస్తాడు పిచ్చాడు, చీటికి మాటుకని పోరాటం పోరాటం అని వేస్తారే. ఈ పోరాటంగాళ్ళ దుట్టి ఆరాటం, వీడు దొంగలు, ఏమీ పోరాటం ఉండదు. నిన్నటిదాకా అతనితో ప్రయోజనం, ఇవాళ అతనితో ప్రయోజనం లేదనుకుంటే యుద్ధం. ఏ క్షణంలో మిత్రుడవుతాడో ఏ క్షణంలో శత్రుడవుతాడో తెలియదు. అది ఎంత జ్ఞానినైనా కొట్టుకుంటుందిట. నిజానికి ప్రవరుడంత జ్ఞాని లేడు, ఉపాసకుడు కదటండి ఆయన. నిత్యం అగ్నిని ఉపాసించిన వాడు, అంతటి వాడు కూడా కష్టం రాగానే ఒక్క క్షణకాలం కుంగిపోయాడు. తర్వాత ఎలాగో ఆయన గొప్పవాడు కనుక బయటపడ్డాడు, అది వేరే విషయం. కానీ ముందు ఏమనుకున్నాడనమాట, అయ్యో ఈ అపవిత్ర ప్రదేశాన్ని ఎందుకు వచ్చాను, ఈ మంచు కొండకి ఎందుకు వచ్చాను అనుకున్నాడు. ఒక అరగంట క్రితం దేవభూమి, శివుడికి పెళ్ళైన స్థలం, గంగ దిగిన స్థలం అని రకరకాలుగా ప్రశంసించాడు. దానిని నరనారాయణుల పాద పద్మముల యొక్క ముద్రలున్న దివ్యస్థలం అన్నాడు. ఇప్పుడేమన్నాడు, ఈ మంచుకొండకు రాజల్లుని బుద్ధిజాడ్య జనితోన్మాదులు కదా శ్రోత్రియులు అనుకున్నాడు. ఇంకెక్కడి నుంచి ఇల్లు భార్య అందరూ గుర్తుకొచ్చారు. గుర్తుకొచ్చి వరుసగా ఏడవడం మొదలుపెట్టాట పాపం. ఎందుకని, ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, మార్గం తెలియదు. పైగా నిజంగా హిమాలయ పర్వతాల నుంచి మళ్ళీ వారణాసికి దగ్గరలో ఉన్న వరణా తీరానికి వెళ్ళాలంటే ఎంతకాలం పడుతుందంటే, ఒకసారి ఆలోచించి నడిచి వెళ్ళాలంటే. అందులో ఆనాటి రోజుల్లో అడవి మార్గాల్లో నడిచి వెళ్ళడం అసంభవం, దారి తెలియడం కష్టం. అందుకని ఇల్లు కుటుంబం అందరూ గుర్తుకొచ్చి ఎంత గొల్లుమన్నాడో తెలుసా, పాప ఆయన ఏడుపు వింటే ఆ స్థానంలో మనమే ఉండి మనమే ఏడ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇవాళ గట్టిగా కాస్త నాయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి రా, ఆధార్ ఇవ్వండి రా అంటేనే ఒక మహానుభావుడైన ప్రధానమంత్రిని బండబూతులు తిడుతున్నామే మనం. అటువంటిది ఆ రోజుల్లో పాప ఆయన కష్టం వచ్చింది కాబట్టి మంచుకొండ అని తిట్టడంలో వచ్చినది హిమాలయ పర్వతాన్ని ఆయన తిట్టాడు. గొప్పవాళ్ళకి ఎప్పుడు చివాట్లు తప్పని అర్థమవుతుంది అనమాట. నన్ను నిముసంబు కానకయున్న ఊరెల్ల నరయు మజ్జనకుడెంతడలు నొక్కో, ఎప్పుడు సంధ్యలయందు ఇల్లు వెళ్ళనీక నన్నో మెడు తల్లి ఎంతొరలు నొక్కో, అనుకూలవతి నాదు మనసులో వర్తించుకొలగాంత మదినెంత కుందు నొక్కో, కెడతోడు నీడలై క్రీడిల్చు సచ్చాత్రులు ఎంతకు నెంత చింతింతు రొక్కో, అతిథి సంతర్పణంబులేమయ్య నొక్కో అగ్నులేమయ్య నొక్కో, నిత్యంబులైన కృత్యముల వాపి దైవం బక్కినుకనిట్లు పారవైచితే మిన్నుల బడ్డ చోట. ఓ దైవమా, ఆకాశం నేల మీదకి వచ్చిందా అన్నట్టుగా ఉంది ఈ ప్రాంతం. అంటే భూమి ఆకాశాలు కలిసినట్టు కనపడతాయి లాంటి కొండల చివరికెడితే భూమి మీదకి ఆకాశం వచ్చి పడినట్టుగా ఉన్న ఈ చెట్ట చివరి ప్రాంతానికి, భూమికి చివరిగా ఉన్న ఈ కొండ ప్రాంతానికి నా మీద కసితో పట్టుకొచ్చి పారేసావా, ఎవడో ఒక సిద్ధుణ్ణి నా కొంప మీద గెంటావు, వాడికి అన్నం పెట్టి పంపేయక రకరకాల రహస్యాలు అడిగి తెలుసుకుని వాడి దగ్గర ఏదో పసరుంటే ఒక పెసరు ఎంత కొసలు అడిగి నా కాలికి రాయించుకుని నా కుటుంబానికి ఎసరు తెచ్చుకున్నాను, అన్యాయం తెచ్చుకున్నాను, ఇక్కడికి వచ్చి పడ్డాను, ఇప్పుడు నేను ఏమైపోతాను, నేను ఒక్క క్షణం కనిపించకపోతే మా నాన్నగారు ఎంతో బెంగ పెట్టుకుని అయ్యో అయ్యో అంటూ అందరిళ్ళకి వెళ్ళిపోయేవట. వీళ్ళ నాన్నగారికి ఇతనంటే అంత ప్రేమ అంటే లేకలేక పుట్టాడు ఒకడే కొడుకు, ఈ కొడుకు మంచివాడు ఉత్తముడు అందుకని ఈ కొడుకు 5 నిమిషాలు కనబడకపోతే ఏముండో పుల్లయ్య గారు మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా, సత్యనారాయణ గారు మీ ఇంటికి వచ్చాడా, శర్మ గారు మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా, ఇలా అందరిళ్ళకి వెళ్ళి ఇల్లు నా కోసం వెతికే మా నాన్న ఎంతసేపు కనపడకపోతే ఏమైపోతాడు. ముందు వాళ్ళ నాన్న మీద పడిందనమాట, నన్ను నిముసంబుగానకై ఉన్న అండం ద్వారా వాళ్ళ నాన్నకి ఎంత వ్యామోహం ఆలోచించండి. ఒక నిమిషం కనబడకపోతే ఊరంతా తిరిగేసి పట్టాయన. ఊళ్ళో వాళ్ళు అనేవారు చంటి పిల్లట్టండి వాడు, ఏమన్నా 10 మందికి పాఠం చెప్పేవాడు, పెళ్ళైనవాడు, అటువంటి వాడిని పట్టుకుని ఓ 25 ఏళ్ళవాడిని పట్టుకుని మా అబ్బాయి వచ్చాడా మా అబ్బాయి వచ్చాడా అంటారు. మీకు ఏమన్నా పెద్ద అంటే ఏం చెప్పనండి, వాడికి 25 ఏళ్ళు వచ్చినా, వాడికి మూతి మీద వేసం వచ్చినా, వాడికి భార్య వచ్చినా, రేపు మనవలు వచ్చినా పిల్లాడు పిల్లాడే కదండి, నాకు ఎప్పుడు చంటి పిల్లాడులేగే కనపడతాడు, వాడు తోవ తప్పాడేమో అని భయం అని పట్టాను. రోజు గుంటూరు వచ్చే మీరంతా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే మా అబ్బాయి ఇంటికి రాలేదు, దారి తప్పిపోయాడేమో, అడ్రస్ తప్పిపోయాడేమో అంటే ఎవరన్నా నవ్వుతారు. అయినా ఇంట్లో వాళ్ళకి అదే అనుమానం అనమాట, ఏమో పిచ్చాడు చీకట్లో దారి తప్పాడేమో అంటారట. దీన్ని బట్టి పుత్ర వ్యామోహం ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి. అంత పండితుడు వాళ్ళ నాన్న, ఇంకా పండితుడు, ఈయనకి లోకజ్ఞానం ఉన్నది, ఎంతోమంది శిష్యులకి పాఠం చెప్పి తయారు చేస్తున్నాడు, గురుస్థానంలో ఉన్నవాడు. అటువంటి కొడుకు గురించి మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా మీ ఇంటికి వచ్చాడా దారి తెప్పాడా అని నా కోసం ఊరంతా తిరుగుతూ ఉంటాడే మా నాన్న, ఇప్పుడు ఇంతసేపు కనబడకపోతే ఎంత ఏడుస్తున్నాడు. ఇంకా మా అమ్మ సంధ్యా సమయం వస్తే మాత్రం ఇల్లు కదలనిచ్చేది కదట, నాయన ఎప్పుడైనా బయటికి వెళ్ళు కానీ సంధ్యలలో బయటికి వెళ్ళకూడదు, సంధ్యావందనమే చేసుకోవాలి, సంధ్యా సమయంలో భూతాలు ప్రేతాలు పిశాచాలు ఉంటాయి, నువ్వు బయటికి వెళ్తే తూపోతాయి అని అమాయకత్వంతో ఈ కుర్రాన్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే కూర్చోబెట్టేదిట. కొంతమందికి సంధ్యా సమయంలో బయటికి వెళ్తే భయం ఏమైపోతుందోనని. అలా ఎప్పుడు సంధ్యలలో ఇంటిలో నుంచి బయటికి వెళ్లకుండా నన్ను నిత్యం కాపాడుకునే మా అమ్మ ఎంత గజగజలు ఆడుతున్నదో. ఈ ఇద్దరు ఒక ఎత్తు అయితే మా ఆవిడ అనుకూలవతి అంటే ఏమిటనమాట, తన ప్రవర్తనతో భర్తని చెప్పు చేతుల్లో పెట్టుకున్నది. భార్యాభర్తలిద్దరూ ఒకళ్ళ మాటలు ఒకళ్ళు వినేవాళ్ళు అయితే, ఒకళ్ళ మనస్సు ఒకళ్ళు తెలుసుకుని ప్రవర్తించేవాళ్ళు అయితే, ఎప్పుడు విడిచిపెట్టకుండా అతుక్కు తిరిగేవాళ్ళు అయితే, ఆయన ఉపన్యాసానికి కూడా కలిసి వచ్చి వెనక సీట్లో పక్క పక్కనే కూర్చునేవాళ్ళు అయితే వాళ్ళు అనుకూలవంతులు. ఇక్కడ దాకా వచ్చాక ఇటు ఇటే ఇటు ఇటే వెళ్ళిపోతే అంత అనుకూలవంతులు కాదట. అందుకే కొంతమంది టెక్నిక్గా వ్యాక్ సీట్లోకి పోతారు, గొడవ ఉండదు ఎవడో పట్టించుకోడని. కాబట్టి నా భార్య అటువంటి అనుకూలవతి, నన్ను ఎప్పుడూ విడిచిపెట్టదు. అటువంటి నా భార్య నా మనస్సు ఎరిగి ప్రవర్తించేది. మనస్సులో వర్తించటం అంటే ఏంటన్నమాట, మనస్సు ఎరిగి ప్రవర్తించటం. కొంతమంది భార్యలు మన పూర్వజన్మ సుకృతంలో దొరుకుతారనమాట, వాళ్ళు అలా భర్త సైగ చేస్తే కనిపెట్టేస్తారు, సైగ కూడా అక్కర్లేదు. భార్యాభర్తలు ఇద్దరు దూరం నుంచి చూసుకుంటే ఓహో మా ఆయనకి ఈ పూట గారెలు ఇష్టం అని టక్కన గారేసేస్తుంది. ఎలా తెలుస్తుందో తెలియదు. అవతలవాడు ఎవడన్నా వచ్చాడంటే వీడికి అన్నం పెట్టాలో లేదో తెలిసిపోతుంటే ఆవిడికి, భర్తకే చూస్తుంది చూడగానే అర్థమవుతుంది అవతలవాడిని రండి భోజనానికి అంటుంది, లేదా అవతల పోండి ఈ పూట భోజనం లేదు టీ లేదు అంటుంది. అంటే అవతలవాడికి టీ ఇవ్వడం ఈ మొగుడికి ఇష్టం లేదు. అంతలా మనస్సులో ఉన్న ఊహని తెలుసుకుని ప్రవర్తించే భార్యని మాత్రమే అనుకూలవతి అని, మనస్సెరిగి ప్రవర్తించే భార్యని అంటారు. అటువంటి నా భార్య ఆవిడ ఎంత బాధపడిపోతున్నదో, ఎంత గజగజలాడుతుందో. పతివ్రత కదా అని వచ్చేదాకా భోంచేదేమో అదో భయం ఈయనకి. ఆవిడకి ఈ మధ్యన కొంచెం లేట్గా తింటే గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుంది పాపం ఏమైపోతుందో నేను లేకపోతే అని పాపం భార్య కోసం ఏడ్చాడు. ఈ భార్యాభర్తల బంధం చాలా గొప్పదట. ఎంత ముసరాళ్ళు అయిపోయినా శరీరం ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టక తప్పదని తెలిసినా భార్య ముందో లేక భర్త ముందో వెళ్ళిపోతే వెళ్ళిపోయిందండి అంటాడు వీడేదో వెళ్ళనట్టుగా. ఇది సృష్టి రహస్యం, మరి తప్పదు, అయినా బెంగ వస్తుంది. ఈ బెంగ ఎంతో కొంత ఉండడం మానవ ప్రకృతి అంటే, ఎంత గొప్పవాడికైనా ఉంటుంది. కాబట్టి ఆవిడెంత ఏడుస్తుందో. ఇంకా నా శిష్యులు నాకెప్పుడూ కుడి ఎడమలుగా తిరుగుతూనే ఉంటారు నాతోటి. గురువు అంటే వాళ్ళకి ప్రాణం, గురువుగారు చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తారు. అటువంటి పుణ్యాత్ములైన నా శిష్యులు ఎంతకి ఇంకెంత ఏడుస్తున్నారో, వీళ్ళందరికంటే ఎక్కువ ఏడ్చేది శిష్యులే, అయ్యో గురువుగారు లేరు మా పాఠం మధ్యలాగిపోయిందని అదో బెంగ వాళ్ళకి పాఠం గురించి ఏడుస్తారేమో వాళ్ళు. నేను రోజు మధ్యాహ్నం పూట రాత్రిపూట వచ్చిన వారికి అన్నం పెట్టేవాడిని, ఈ అతిథి సంతర్పణములు నేను లేననే బెంగతో మా ఇంట్లో వాళ్ళు ఆపారేమో, అవేమయ్యాయో. నిత్యం అగ్నిహోత్రాన్ని వ్రేలుస్తంగా ఆ నిత్యాగ్నిహోత్రం ఏమయ్యిందో, అయ్యో దైవమా ఈ నిత్యకృత్యాలకు దూరం చేస్తావా అని కాసేపు దేవుడి మీద పాడు దైవమా అన్నాడు. దేవుడు కూడా పాడు దేవం అనేవారట పూర్వం కోపం వస్తే. ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చాను కదా, నన్ను ఇంటికి చేర్చే ఉపాయం చెప్పేవాడు ఒక్కడూ కనపడ్డే అని మళ్ళీ కాసేపు వచ్చాడు. ఈ సిద్ధుడు నా బుద్ధి వక్రించి మా ఊళ్ళో అడుగు పెట్టాడు. పోనీ వచ్చినప్పుడు ఆ పసరు ఏమిటో దాని ప్రభావం ఏమిటో ఇవి తెలుసుకోవాలిగా. కాలికి ఆయన పసరు రాశాడు, నేను రాయించుకున్నాను. అది నీళ్లు పోస్తే పసరు కొట్టుకుపోతుంది, కరిగిపోతుందనే బుర్ర కూడా లేకపోయింది ఏమిట్రా బాబు అని మళ్ళీ కాసేపు అనుకున్నాడు. ఈ భయంకరమైన హిమాలయ పర్వతాలలో కనుచూపు మేరలో ఎక్కడ చూసినా భయంకర క్రూర మృగాలు లేదా అటు ఇటు ఎగురుతున్న పక్షులు సర్పాలు ఇవి తప్ప, దబదబ ప్రవహించే సెలయేళ్ళు నీళ్లే తప్ప మనిషన్నవాడు కనపడరు, దేవతలు కనపడరు, ఋషులు కనపడరు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చింతాసాగరంలో మునిగిపోయాడు. ఇక్కడ ఎంతసేపు ఉంటే ఉపయోగం ఉంది? కొంచెం ముందుకైనా వెడితే ఎవడో ఒకరిని వెతుక్కోవచ్చేమో. ఈ ప్రాంతంలో నిలబడి ఏడవడం వల్ల ఉపయోగం లేదు. ఈ ప్రాంతం అంతా వీడు వెతుక్కుంటూ పోగా పోగా ఎవడన్నా దొరకకపోతాడా అనుకున్నట్టే. ఉన్న చోటు నుంచి ఈ కొండలు గొట్టలు వెతుకుదాం, ఈ కేకారణ్యాలు వెతుకుదాం, ఈ మంచు ప్రాంతం వెతుకుదాం, కొండ గుహలు వెతుకుదాం. ఎక్కడైనా నన్ను ఇంటికి తీసుకు వెళ్ళడానికి ఉపాయం చెప్పే పుణ్యాత్ముడు ఒక్కడైనా కనిపించకపోతాడా అనుకుంటూ ముందు ముందుకు నడిచాడు. అక్కడ ఒక పెద్ద సెలయేరు ఎత్తైన కొండ మీద నుంచి కిందకి ప్రవహిస్తోంది. అక్కడ కొండ మధ్యలోంచి సెలయేరు వస్తోంది. ఈ సెలయేరు పడ్డం వల్ల కొండ ప్రాంతం విరిగి ఎర్రని కంకర బయటకు వచ్చిందిట. మీరు చూసారు లేదా, కొండల మీద నీళ్లు కిందకు వస్తున్నప్పుడు ఆ ప్రాంతం ఎర్రగా ఉంటుంది. ఇటు ఇటు కొండలు, మధ్యలో పగిలిన స్థలం. మీరు ఆకాశగంగ కానీ పాపనాశనం కానీ పాలధార కానీ చూసినప్పుడు రాళ్ల మీద నుంచి నీళ్లు వస్తాయి. ఆ రాయి కంకర రాయి అయితే అవుతున్నమాట, ఆ నీరు పడుతున్న ప్రాంతం మాత్రం కొట్టుకుపోయి ఎర్రగా కనపడుతుంది కంకర రాయి. అదే నల్లరాయి అయితే నల్లగా కనపడుతుంది. ఆ ప్రాంతంలో కంకర ఉన్నట్టుంది. దాంతో జలపాతం వస్తున్న స్థలం ఎర్రగా కనపడిందిట. అది ఎలా కనపడింది? దీనికి కులిశధారాహతి పొల్లుపున్న పై నుండి అడుగు మోవగ చేకురైన తటుల కనుపట్టులోయ గంగా నిర్జలము వార చెలువ యౌవయ్యేటి కలకులందు ఇసుక వెట్టిన నేల నేచి అర్కాంసుల జరనీక దట్టమై ఇరులగవియు క్రముక పున్నాగనారంగరం వానాళికేరారి విటపిక అంతార వీధి కెరలు పికసిక శారిక కేకి భృంగ సారసధ్వని తమలోన చంద్రకాంతదరులు ప్రతి శబ్దమీన గంధర్వ యక్షగాన ఘూర్ణితముగు నొక్క కోనగనియే. పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. ఈ రెక్కలున్నటువంటి పర్వతాలు రివ్వున ఆకాశంలో ఎగురుతూ హఠాత్తుగా మనుషుల మీద వాలేవి. దాంతో మనుషులు పచ్చడైపోయేవారు. దాంతో ఈ మనుషులంతా భయపడిపోయి ఇంద్రుడి దగ్గర మొరపెట్టారు. ఓ దేవేంద్ర, ఈ పర్వతాలకు రెక్కలుండడంతో మేమందరం బాధపడుతున్నాం. రెక్కలున్న పర్వతములు టిక్కు టిక్కుని ఎగురుతూ మనుష్యుల మీద వాలుతున్నాయి, జంతువుల మీద వాలుతున్నాయి, ప్రాణుల ప్రాణములు తీస్తున్నాయి, మమ్మల్ని రక్షించమని ప్రజలంతా ఇంద్రుడితో మొరపెడితే దానితో కోపగించిన ఇంద్రుడు కులిశం పుచ్చుకున్నాడు, వజ్రం పుచ్చుకున్నాడు. ఈ వజ్ర ఆయుధంతో కొండల్లో ఒక్క దెబ్బ కొట్టాడు. ఇప్పుడు ఈ కొండట పూర్వం ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బతిందేమో, తినడం వల్ల మధ్యలో పై నుంచి కింద దాకా పెద్ద చీలిక ఏర్పడిందేమో. వీపు మీద దెబ్బ కొడితే అవుతుంది కత్తితో, ఈ వీపు చీరుగుపోతుంది. కొండను అలా చీరాడేమో, చీరబట్టి ఈ నీళ్లు కిందకు వస్తూ ఉంటే ఆ ప్రాంతం ఎర్రగా కనపడుతోంది. అది కంకర కదా, ఆ కంకర ఎర్రగా కనపడుతూ ఉంటే ఇంద్రుడి వజ్రం వల్ల చీరుకుపోయి నీరు కిందకు కారి కొండలో ఉన్న నీరు బయటకు వస్తోంది, ఇదంతా ఎర్రగా కనపడుతోంది అన్నట్టుగా ఉందటది. వజ్రాయుధం దెబ్బ తినడం వల్ల చీరుకుపోయినట్టుగా ఉందట. అలా పైనుంచి కిందకి దబదబ ప్రవహిస్తున్న సెలయేటి నీళ్ల వల్ల అక్కడ అడవి బాగా పెరిగింది. ఆ అడవిలో ఈ నీళ్ల వల్ల ఎప్పుడు నీళ్లు పడడం వల్ల ఒకళ్ళు నీళ్లు పోసి పెంచవలసిన అవసరం లేదు కనుక వరసగా పోక చెట్లు, నారింజ చెట్లు, అరటి తోటలు, మళ్ళీ వాటిల్లో కూడా ఏడాకుల రెడ్డి చెట్లు, మద్ది చెట్లు, అశోక వృక్షాలు, ఇలాంటి రకరకాల చెట్లు బాగా పెరిగాయి. ఆ చెట్లు తెగ పెరిగిపోయి ఈ చెట్టు కొమ్మలు అతుక్కుపోయాయిట. ఇటువైపు కొండకి ఒకవైపు చెట్టు, అటువైపు కొండకి ఒక చెట్టు, ఈ చెట్టు పెరిగింది, ఈ చెట్టు పెరిగింది, ఈ రెండు వైపుల చెట్లు ఈ వేళ్ళు వేళ్ళు ఇలా పెట్టేస్తే ఎలా ఉంటాయో అలా కొమ్మలు అతుక్కుపోయాయి. అంటే బాటకి అటు ఇటు ఉన్న చెట్లు ఎంతో పెరిగిపోయి బాటని పూర్తిగా మూసేసాయనమాట. అల్లి విల్లుగుపోయాయి చెట్లు కొమ్మలు. దానివల్ల ఏమవుతుంది? పైనుంచి సూర్యకిరణములు కిందకి దిగడం లేదు. అర్కాంశుల ధరణీక సూర్యకిరణం కిందకి రావట్లేదు. అడుగున కట్టిక చీకటి అయిపోయిందట. కొన్ని అడవులు దట్టమైన అడవులు, వాటికే కీకారణ్యములు, కిందకి వెలుతురు రాని అడవి. చెట్లు అంత పెరిగిపోయినప్పుడు ఈ చెట్లు ఒకదానితో ఒకటి అల్లి విల్లుకుపోవటం వల్ల సూర్యకిరణములు కిందకి దిగక కటిక చీకటి ఏర్పడుతుంది. అటువంటి కటిక చీకటి ఉన్న అడవిని అసూర్యం పశ్య అంటే సూర్యుని ఎప్పుడూ చూడలేదు అని పేరన్నమాట. ఏనాడు సూర్యుడిని చూడనటువంటి అడవి అది. అటువంటి అడవిలో కిందకి వెడితే ఏం కనపడుతుంది? అయోమయమైపోతుంది. భీతి కూడా ఉంటుందిట. ఆ చెట్ల మధ్యలో ఉన్న పాములు జంతువుల్ని చూసి ఇంత పండితుడు కూడా ఒక క్షణం ఒడుగుతూ మొత్తం మీద దానిలోంచి దాటి 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 ఆ అడవి వెంబట వెళ్ళాడు వెళ్ళాడు. కూర్చుంటే ప్రమాదం. ఇక్కడే ఉండిపోతే చలేస్తుంది, మంచు పుడుతుంది, ఎక్కడుండాలో తెలియదు, తిండి ఉండదు, ఇంటికి పోయే మార్గం తెలియదు. అందుకని ఎంత భయంకర వాతావరణం ఉన్నా, ఎంత చలి వేస్తున్నా, కేకారణ్యంలో ఒడుకొస్తున్నా దాన్ని పట్టించుకోకుండా మార్గం వెతకాలనే కోరికతో నడుస్తూనే పోతూనే ఉన్నట్టు. కాళ్ళు నొప్పి పెడుతున్నా లెక్క చేయకుండా పోవడం మొదలెట్టాడు. అప్పుడు ఆయన అదృష్టం, కొంతమంది పాటలు వినబడ్డాయి, రకరకాల పాటలు. ఇప్పుడు ఆయన ఒక గొప్ప గానం విన్నాడు. గంధర్వ యక్ష గాన ఘూర్ణితమగు నొక్క కోన గనియే. గంధర్వులు యక్షులు గానం చేస్తున్నటువంటి ఒకనొక కోన, ఒక గొప్ప స్థలం, అరణ్య ప్రాంతం, మంచి కొండలవి, కొండ గుహలు. ఆ గుహల్లో అన్ని గుహల్లోంచి గానం వినబడుతోంది. అంటే కొన్నిట్లో గంధర్వులు ఉన్నారు. అది పూర్తిగా లోతైన హిమాలయం అవడం వల్ల అక్కడ దాకా మానవమత్తులు వెళ్ళలేరు. కాబట్టి ఆ ప్రాంతంలో కొందరు యక్షులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు. గంధర్వులు యక్షులు ఉన్న చోట గాన భజన ఉంటాయి. వాళ్ళు గానము చేస్తారు, వాద్యం వహిస్తారు, నృత్యములు చేస్తారు. అది దేవభూమి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే గంధర్వులు యక్షులు పాడుతూ ఉంటే మనలాంటి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళలేము, వెళ్ళినా మనకి అది వినపడదు. ఈయనకి ఎందుకు వినపడింది? ఈయన అంత గొప్పవాడు అది గుర్తుపెట్టుకోండి. ఈయన నిత్యాగ్నిహోత్రం చేసే పుణ్యాత్ముడు, పరమ సౌశీల్యం కలిగిన వాడు, నిత్య అన్నదాత, తల్లిదండ్రుల మీద భక్తి కలిగిన వాడు, నియమములు కలిగిన వాడు. మహాత్ములు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి దేవతలు దర్శనమిస్తారు. అపవిత్రులు వెడితే రాక్షసుల దర్శనం అవుతుంది, పుణ్యాత్ములు వెడితే దేవతల దర్శనం అవుతుంది. అదే హిమాలయానికి చాలామంది వెళ్ళారు. ఏం లాభం? చలికి తట్టుకోలేక గదిలో కూర్చుని ఎలుగు గుంట్లు వేసుకున్నట్టుగా కోట్లు వేసుకుని కథలు లేకుండా ఉన్నారు. గట్టిగా హిమాలయాల్లో రెండు అడుగులు వేయలేరు, చలిస్తే అందులో స్నానం చేయలేరు. అదే జ్ఞాని అయితే వీటికి అతీతంగా మహానుభావులు ఉన్న చోటకి వెళ్ళగలుగుతారు. అందువల్ల ఆయన మహాత్ముడు గనక, మహిమ కలిగిన వాడు గనక గంధర్వ యక్షుల యొక్క గానం విన్నాడు, ఆ కొండ గుహల దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో మరొక సువాసన కూడా వచ్చింది ఆయనకి. మామూలు సువాసన కాదది, మంచి తాంబూలపు వాసన. మృగమద్ద సౌరభ విభవద్విగుణిత ఘన సార సాంద్ర వీటీ గంధ స్థగితేతర పరిమళమై మగువ పులుపు తులుపు నొక్క మారుతమలసిన్. కస్తూరి, కస్తూరికి రెండు రెట్లు పచ్చకర్పూరం. కాస్త కస్తూరి వేశారట, దానికి రెండు రెట్లు పచ్చకర్పూరం వేశారట. అందుకే మృగమద విభవ ద్విగుణిత అన్నారు. మృగమదము అంటే కస్తూరి. పూర్వం తాంబూలంలో కొంచెం కస్తూరి వేసుకునేవారు, అప్పుడు అరుగుతుంది తిన్నది. మళ్ళీ అన్ని వేళలో వేసుకోకూడదు, కేవలం మధ్యాహ్న సమయంలో భోజనానంతరం కానీ లేదా రాత్రి సమయంలో కానీ. మళ్ళీ రాత్రిపూట ఒంటిపూట భోంచేసేవాళ్ళు రాత్రి వేసుకోకూడదు, కేవలం పగలే వేసుకోవాలి. ఎల్లవేళలో వేసుకుంటే అది వ్యసనం. కొన్ని సందర్భాల్లో తాంబూలం వేసుకుంటే ఆరోగ్యం. తాంబూలం వేసుకోమని ఆయన ఎవరో చెప్పారు, ఇక అందరూ మేకల్లో నవ్వడం మొదలెట్టారు. అది దరిద్రం. తాంబూలం వేసుకోవడానికి నియమములు చెప్పారు. మాధ్యాహ్నిక భోజనానంతరం అది కూడా పితృకార్యం కాకుండా ఉంటే, దేవకార్యం కాకుండా ఉంటే తినాలి. ఉదాహరణకి ఇవాళ శివరాత్రి ఉపవాసం ఉన్నావు, మర్నాడు పవిత్ర భోజనం చేసావు, అప్పుడు తాంబూలం వేసుకుంటే శివరాత్రి ఉపవాసం ఉన్న తర్వాత కళ్ళు తాగిన వాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం వస్తుందట. అంత ప్రమాదం తెలిసినా తాంబూలం కూడా ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు. హాయిగా ఇళ్లల్లో పండగల భోజనాలు చేసేటప్పుడు కానీ, పెళ్ళిళ్ళ భోజనాలు చేసేటప్పుడు కానీ, లేదా ఇంకేమైనా ఉపనయన భోజనాలు చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు మాత్రం తాంబూలం వేసుకోవచ్చు. ఉపవాసాలు ఉన్నప్పుడు, దీక్షలతో ఉన్నప్పుడు, బ్రహ్మచర్య దీక్షతో చదువుకుంటున్నప్పుడు తాంబూలం నిషిద్ధం. అసలు చదువుకునే విద్యార్థికి మాత్రం తాంబూలం పొరపాటున కూడా పనికిరాదు. తాంబూలం బ్రహ్మచారికి ఎంత నిషిద్ధమో మొత్తం శాస్త్రాలన్నీ చెప్పి అలా తాంబూలం వేసుకుంటే ఒక శిష్యుణ్ణి పూర్తిగా గురుకుల నుంచి బయటికి గెంటేశాడు బృహస్పతి. కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు మాత్రం ఎవరో ఒక గొప్పవాళ్ళే వేసుకున్నారు తాంబూలం. ఆ తాంబూలంలో చక్కని లేతని తమలపాకులు ఉన్నాయి. ఆ తమలపాకులకి పైన కొంచెం కస్తూరి వేశారు. కస్తూరికి 2 రెట్లు పచ్చకర్పూరం వేశారు. యాలకులు వేశారు. ఆ తాంబూలం నోట్లో వేసుకుని నవ్వులుతున్నారు. ఆ నవ్వులుతున్న వాసన ఈ ప్రవరుడికి తగిలింది. అది మామూలు కాదు, ఆడవాళ్ళు వేసుకున్న తాంబూలం కోసం తగిన పైగా. ఆడవాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది, మగవాళ్ళ తాంబూలం వేరు. మగవాళ్ళు కొంచెం గొట్కాటైపేస్తారు, అందుకని ఇది కొంచెం ప్రమాదం. ఇది స్త్రీ వేసుకున్నటువంటిది, సౌకుమార్యం కలిగిన తాంబూలం అట. అందుకే అక్కడ ఏమన్నాడు, మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటి గంధ స్థగితేతర పరిమళమై మగువపులుపు తెలుపు. ఇక్కడ ఎవరో స్త్రీ ఉన్నది అని తెలియజేసేటటువంటి ఒక గాలి తాంబూలపు వాయువు వచ్చింది, తాంబూలపు వాసన వచ్చింది. ఆ వాసన పీల్చి ఇక్కడ ఎవరో దేవతా స్త్రీలు ఉండి ఉంటారు. దేవతా స్త్రీలు కాకపోతే ఇంత గొప్ప తాంబూలం వేసుకోరు. మానవులు వేసుకునే తాంబూలానికి, దేవతలు వేసుకునే తాంబూలానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇది జనాంగితము అనుకున్నాడు. అతడా వాత పరంపరా పరిమళ వ్యాపారలేలన్ జనాన్వితము ఇచ్చోటని చెరవో ఇకనియల్ విజ్జుల్లతా విగ్రహం శతపత్రేక్షణ చెంచరీకచికురన్ చంద్రాస్య చక్రస్థనిన్ నతనాభిన్ నవలాన్ ఒకనొక మరున్నారీ శిరోరత్నము. ఈ గాలి ఎటు నుంచి వస్తుందో అటు వెళ్ళాడు. ఓహో, ఈ వైపు నుంచి గాలి వస్తుంది, తాంబూలపు గాలి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇది జనులు ఉండే స్థలం. అక్కడికి వెళితే మా ఊరు వెళ్ళడానికి ఎవరో ఒక పుణ్యాత్ములు కనపడతారు, త్రవ్వ చూపిస్తారు, ఇంటికి వెళ్ళొచ్చనే ఆశతోటి ఆ తాంబూలపు వాసనను పట్టుకొని పసికట్టుకుంటూ పీల్చుకుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళగా అక్కడ ఒక విచిత్ర దృశ్యం చూశాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి భవనం ఉన్నది. అది గారుడోత్కీర్ణం, అంటే పచ్చ గరుడ పచ్చ అని ఉంటుంది. పచ్చల్లో కూడా గరుడ పచ్చ అని ఉంటాయి. ఆ గరుడ పచ్చ మణులతో నిర్మాణము చెయ్యబడిన ఒక భవనం, అద్భుత భవనం. అది నేల మీద కాకుండా నేలకి పైభాగంలో వేళ్లాడుతున్న భవనం, అంటే అది ఖచ్చితంగా దేవతలుండే భవనం. దివ్య భవనములకి మానవ భవనాలకి తేడా ఉంది. మానవ భవనాలు నేలుంటేనే నిలబడతాయి. బేసు లేకుండా ఎక్కడ కడతామండి మనం? పిల్లర్స్ ఉండాలి, స్తంభాలు వేసి పైన స్లాబ్ వేస్తే నిలబడుతుంది. ఆకాశంలో వేళ్లాడవు కదా భవనాలు. కానీ ఆ భవనం నేల పైభాగంలో ఉన్నది, కాబట్టి అది దివ్య భవనం. ఆ దివ్య భవనం గరుడ పచ్చలతో తాపడం చేయబడి ఉన్నది. పూర్తిగా బంగారంతో కట్టారు, పచ్చలు తాపడం చేశారు. విశాలమైన తోట ఆ భవనం చుట్టూ ఉంది. ఆ తోట చుట్టూత పెద్ద ప్రాకారం ఉన్నది, కాంపౌండ్ వాల్ ఉన్నది. లోపల మంచి మంచి చెట్లు ఉన్నాయి, సువాసన ఇచ్చే పువ్వులతో ఉన్న చెట్లు, ఫలాలతో ఉన్న చెట్లు ఉన్నాయి. నున్నగా ఆకుపచ్చగా ఉన్న పోక చెట్లు కూడా ఉన్నాయట. పోక చెట్లు చిన్నప్పుడు చెర నున్నగా ఉంటాయి, వక్కలు ఇచ్చే చెట్లు ఉంటాయి. పోక చెట్లు మీరు చూస్తే ఆకుపచ్చగా నున్నగా ఉంటుంది. ఆ బోధి పెరిగే కొద్దీ పైన పచ్చదనం వస్తుంది, కింద మాత్రం గట్టి పడిపోతుంది. లేత లేత పోక చెట్లు ఉన్నాయి. ఆ పోక చెట్ల యొక్క చుట్టుకొలత ఉందే గుండ్రంగా ఉంది, అది ఆకుపచ్చగా ఉంది, నున్నగా మృదువుగా ఉంది, నునుబోది. అటువంటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో ఓ పెద్ద అద్భుతమైనటువంటి చంద్రకాంత శిలా వేదిక ఉన్నది, అంటే ఇలాంటి వేదిక స్టేజీ. ఆ స్టేజీని మామూలు రాళ్లతో కాకుండా చంద్రకాంత శిలలతోటి పాలరాళ్లతోటి నిర్మించారు. మంచి ఖరీదైన పాలరాళ్లతోటి నిర్మించబడి ఉన్నది. ఆ వేదిక మీద మెత్తని పరుపు కూడా ఉంది, ఆసనం. ఆ ఆసనం మీద కూర్చుని ఉన్న నవల అంటే ఒక స్త్రీని చూశాడు. నవల అంటే స్త్రీ అన్నమాట. ఆవిడ మామూలు స్త్రీయా? మరున్నారి శిరోరత్నము, మరుత్ అంటే దేవతలు, మరున్నారి దేవతా స్త్రీ. దేవతా స్త్రీలలో కూడా శిరోరత్నం అనడం ద్వారా ఆవిడ శ్రేష్ఠురాలు. దేవతా స్త్రీలలో ఏ ఇంద్రుడి దగ్గరలో నృత్యం చేసేవాళ్ళు లేక ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తపస్సులు పాడి చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని మామూలు దేవతాస్త్రీలు అంటాం. కానీ వీడు అటువంటిది కాదు, నియమనిష్టలు కలిగిన దేవతాస్త్రీ. ఇంద్రుడి దగ్గర ఎప్పుడు నృత్యం చేయలేదు ఆవిడ, ఎప్పుడు ఏ ఋషుల యొక్క తపస్సు పాడు చెయ్యలేదు. అటువంటి ఉత్తమురాలు. వివాహము కానిది ఎప్పుడు ఏ పురుషుణ్ణి మనస్సులోకి రానివ్వనిది, ఎంతసేపు పరమేశ్వరుడి గురించి పాటలే పాడుకునేది అటువంటి స్త్రీని మరున్నారి శిరోరత్నం అంటారు. అటువంటి ఆవిడ చూశాడు. ఆవిడ తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు కలిగి ఉన్నది. శతపత్రేక్షణ, శతపత్రము అంటే తామర పువ్వు, 100 రేకులు కలిగిన తామర పువ్వుని శతపత్రం అంటారు. ఆవిడ కళ్ళు తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి. చెంచరీక చికుర, చెంచరీకము అంటే తుమ్మెద, తుమ్మెద యొక్క రెక్కలు ఎలా ఉంటాయో ఆవిడ తల వెంట్రుకలు అలా ఉన్నాయి, నల్లగా ఒత్తైన జుట్టు ఉన్నదన్నమాట. చంద్రాస్య, చంద్రబింబంలో ఉంది ఆవిడ ముఖం, లోతైన బొడ్డుతో ఉన్నది ఆవిడ. అటువంటి ఆవిడ కనపడింది. ఈయన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నది కూర్చుని అంటే, ఆవిడ ఓ పావడా వేసుకుంది అంటే లంగా, పైన తెల్లని దేవతలు ధరించే వస్త్రం కట్టుకున్నది. దేవతలకి సాధారణంగా తెల్లని వస్త్రాలు అంటే ఇష్టం. ఈవిడ కూడా లోపల ఒక పావడ లంగా ఉంది, పైన తెల్లని చీర కట్టుకున్నదన్నమాట. తతన్నితం భోగ ధవళాం సుఖములోని అంగదట్టపు కావి రంగు వలన శశికాంతమణి పీఠి జాజువారగా కాయలు తుంగ కుచపాళి నత్తమిల్ల తరుణాంగుళి ధూత తంత్రీ స్వనౌబుతో జిలిబిలి పాట ముద్దులు నటింప ఆలాపగతి చొక్కి అరమోడ్పు కనుదోయి రతి పారవశ్య విభ్రమముదలిప ప్రౌఢి పలికిల్చు గీత ప్రబంధములకు కమ్రకర పంక రుహరత్న కటక ఝణ ఝణ ధ్వని స్ఫూర్తి తాళమానములు గొలుప ఇంపు తళ్ళు కొత్త వీణ వాయింపు చుండి. ఒక మహాత్మురాలు కనపడింది ఆవిడ. ఇందాక చెప్పినట్టుగా ఎర్రని లోపలి వస్త్రం వేసుకున్నది, పైన తెల్ల చీర కట్టుకున్నది, అక్కడ ఒక వేదిక మీద కూర్చున్నది. ఆ వేదిక చంద్రకాంత శిలా వేదిక, పాలరాతి వేదిక. ఈ తెల్ల చీరలో నుంచి ఎర్రని పావడాకాంతి ఆవిడ కూర్చున్న వేదిక మీద పడి ఈ వేదిక కూడా వెలిగిపోయిందిట. అంటే ఆవిడ కట్టుకున్న వస్త్రం ఎంత ఎర్రగా ఉందంటే ఆ వస్త్రము కాంతి వేదిక మీద పడి వేదిక మీద ఉన్న చంద్రకాంత శిలా వేదిక కూడా ఆ పాలరాళ్ళు కూడా కెంపుల్లో కనపడుతున్నాయి. పాలరాయి దాని మీద ఏ రంగు పడితే ఆ రంగుని ప్రతిఫలింపజేస్తుందిగా, ఈ వస్త్రం వల్ల అది కూడా పద్మరాగంలా కనపడిందిట. అంతలాగా జేవురింపజేసిందనమాట. ఆవిడ అరవోడుపు కనులతో ఉంది, పూర్తిగా తెరవల, పూర్తిగా ముయ్యల. పాడేవాళ్ళు ఎందుకో కానీ కొంచెం కళ్ళు ఇలా మూసి పాడుతూ ఉంటారు. ఆవిడ పాడుతోంది. ఆ పాట జిలిబిలి పాట, చాలా అందంగా మధురమైన మృదువైన కంఠంతో పడుతుంది. కొంతమంది పాడుతూ ఉంటే ఆ కంఠం పరమమార్ధవంతో ఉంటుందండి. భగవంతుడు ఏ జన్మలో పుణ్యమో కానీ మృదువైన కంఠం ఇస్తారు, మధురమైన కంఠం. దాన్ని తేనెతో పోల్చలేము, అమృతంతో పోల్చలేము. ఇంకా కంఠం కంఠమే అన్నమాట. అంత మధురమైన కంఠంతో పాటలు పాడుతోంది. ఆవిడ చేతిలో ఒక వీణ ఉన్నది. ఆ వీణ ఒళ్ళో పెట్టుకుంది, ఒళ్ళో పెట్టుకుని వక్షస్థలానికి చేర్చుకుని టింగ్ 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 అని వాయిస్తోంది. వీణ మధురంగా ఉందా, ఆవిడ పాట మధురంగా ఉందంటే చెప్పలేమట. వీణకు వీణే, పాట పాటే. ప్రాచీన కాలపు సినిమాలు చూసారా మీరు? ఆ సంగీతం వాయించేవాడు అంత అద్భుతంగా వాయించేవాడు, పాడేవాళ్ళు అలా పాడేవారు. అలాగా రెండు ఒకదానితో ఒకటి పోటీ పడినట్టుగా ఉందన్నమాట. అప్పుడు ఆవిడ పాడుతూ వీణ వాయిస్తుంటే ఇంకో తమాషా జరిగింది. ఆవిడ చేతికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంకణాలు, గాజులు ఉన్నాయి, అన్నీ బంగారపు గాజులు. ఈ బంగారపు గాజులు ఈవిడ వీణ వాయించినప్పుడు ఇలా ఇలా అంటోందిగా, మరి వీణ ఎప్పుడు ఓ చోటే పెట్టరు కదా. తీగ ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఆవిడ వేళ్ల వల్ల కదులుతోంది. ఆ వేళ్లతో తీగని మీటినప్పుడు ఈ చేతులు కదులుతున్నాయి. ఈ చేతులకు ఉన్న కంకణములు ఇక్కడి నుంచి ఇక్కడికి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి కదిలి ఒక గాజుతో ఒక గాజు తగిలి అది ఎలా ఉందిట, తాళమానములు గొలుప, పాటల్లో తాళం వేసినట్టుగా ఉందిట. ఎంత అందమైన అభావం అండి అసలు అది. ప్రౌఢి పలిగించు కమ్ర ప్రబంధములకు కమ్ర కర పంకరుగ రత్న కటక ఝణ ఝణధ్వని స్ఫూర్తి తాళమాహనములు గొనుప. ఈ చేతి గాజుల చొప్పుడు కూడా ఏదో తాళం వేసినట్టుగా ఉందిట. అలాంటి ఆవిడ ఇంపు అంతకంతకి పెరుగుతూ ఉండగా చెవులకి ఆనందం కలిగేటట్టుగా వీణ వాయిస్తోంది. అలా వాయిస్తూ వాయిస్తూ హఠాత్తుగా ఆయనకి చూసింది. చక్కగా పాట పాడుతున్న ఆవిడ కొంచెం దూరం నుంచి ఎవరో వస్తున్న అలికిడి చూసింది. చూడగానే ఎవరబ్బా వస్తున్నారు, ఈ ప్రాంతంలోకి ఎవడో సామాన్యుడు రాడే, ఏదో విశేషమైన శక్తి లేనివాడు ఇక్కడ దాకా రాడు. ఎందుకంటే పూర్వం కలి అని ఒక గంధర్వుడు ఉండేవాడు, ఆ గంధర్వుడు చీటికి వాటికి విడ ఇక్కడ పాట పాడుకుంటూ ఉంటే వచ్చేవాడు. 5 రోజులకో 3 రోజులకో వారానికోసారి వచ్చి, సుందరి నువ్వు పరమసుందరివి, నిన్ను ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకోవా అని ప్రాణం తీసేవాడు. ఛీ హో, నేను ఇంతవరకు మగవాడు మొహం చూడలేదు అని తిట్టి పంపేసేది ఆవిడ. అందువల్ల అలాంటి వాడు ఎవడైనా వస్తున్నాడేమో అన్నట్టుగా ఈ అలికిడికి అటు చూసింది ఆయన్ని. దూరం నుంచి వీణ వాయిస్తోంది ఈమె, నడిచి ఆయన వస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు ఎంత కాదనుకున్నా చప్పుడు అవుతుంది, ఆ చప్పుడు కొంచెం ఆవిడని డిస్టర్బ్ చేసిందనమాట. అందుకే మనం సాధ్యమైనంత వరకు కార్యక్రమాలు జరుగుతుంటే నిశ్శబ్దంగా ఉండాలని. ఎందుకంటారంటే శబ్దం చేస్తే ఈ సమాధి నుంచి బయటకు వస్తాడు. ఉపన్యాసానికి ఎలా ఇబ్బందో పాట పాడేవాడికి కూడా అంతే. అందుకే పాట పాడుతున్న ఈవిడ ఈ శబ్దానికి అటు చూసింది. చూడగానే మతిపోయింది ఆవిడికి. చూచి ఝళం ఝళత్కటక సూచిత వేగ పదార విందయై లేచి కుచంబులం తురుము లేనడు వల్లలనాడ అయ్యడం పూచిన ఒక్క పోక నునుబోదియ చేరి విలోకన ప్రభావీచికలం తదీయ పదవీ కల శాంగుధి వెళ్ళి గొల్పుతు. చూచింది, టక్కన లేచి నిలబడింది. అంటే పాట ఆపేసింది. పాట ఎందుకు ఆపేసి లేచిందో తెలిసిన, అవతలవాడి రూపం అంత ఆకర్షణీయంగా ఉంది. ఆ వచ్చినటువంటి ప్రవరుడి యొక్క రూపం చూసి మతిపోయి ఎంతో చక్కగా పాడుతున్న ఈవిడ వీణ తీసి పక్కన పెట్టింది. టక్కన లేచింది, చకచక లేచి నడుస్తూ ఉంటే ఆవిడ కాళ్లకున్నటువంటి అందెలు ఉన్నాయే ఈ నూపురుములు, అవి ఝళఝళ శబ్దం చేశాయి. అలా కాలి అందెలు గణగణలాడుతూ ఉండగా గల్లు గల్లు ఉంటూ ఉండగా కొంచెం దూరం నడిచి వచ్చింది. మరీ దగ్గరగా రావడానికి మొహమాటం వేసింది. అక్కడ ఒక పోక చెట్టు ఉందని చెప్పానుగా, ఆ పోక చెట్టు యొక్క బోధి నున్నగా ఉంది. ఆ నున్నగా ఉన్న చెట్టుకి ఇలా జారబడిపోయింది ఒక్కసారిగా మళ్ళీలా. అదేంటంటే చెట్టు కాబట్టి ఇలా జారబడితే కర్రకర్ర శబ్దం రాదు, అందువల్ల హాయిగా నున్నగా ఉన్నదానికి జారబడింది. ఆ తర్వాత ఆయనని అలా చూస్తూనే ఉండిపోయింది. పాల సముద్రపు కాంతి వంటి ఆ కాంతిని చూస్తూ అలా విచిత్రంగా ఉండిపోయింది. క్షణం తర్వాత తేరుకుని ఆవిడ, ఎవడేతడు, ఎన్నాళ్ళు అయ్యింది హిమాలయ పర్వతాలకి మానవ మాతృడు రాలేదే, ఇతన్ని చూస్తే మానవుడిలా అనిపిస్తున్నాడు, కంటి మీద రెప్పపాటు ఉన్నది కానీ మనిషిలా అనిపించట్లేదు, సౌందర్యం చూస్తే మతిపోతుంది, ఇదంతా గుండు చేయించుకుని పిలక పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తులు అంత అందం కనపడదు, ఓరి వీడి దుంపతేక గుండులో కూడా పండులా కనపడుతున్నాడు, ఎంత అందంగా ఉన్నాడో అనుకున్నది ఆవిడ. నిజంగా వాడు గుండుగా ఉంటే ఏమందంగా ఉంటారు, ఎక్కడో నాగొట్టి వాడు ఎలా ఉన్నా అందంగా ఉంటాడు, కానీ ఎవడ పడితే వాడు గుండు చేయించుకుంటే అందంగా ఉంటాడా? అందుకని ఆవిడికి మతిపోయి, ఎక్కడివాడు యక్ష తన ఏందు జయంత వసంత కంతులను చక్కదనంబునన్ గెలువజాలడివాడు మహీసురాన్వయం వెక్కడ ఈతను విభవం ఎక్కడ ఏలని బంటుగా మరున్ డక్కగొనంగరాదే అకట నన్ను వీడు పరిగ్రహించిన. ఒక్క క్షణకాలం అంత ఉత్తమ స్త్రీ ఎప్పుడూ పరపురుషుడికేసి చూడని ఆవిడ కూడా మతి పోగొట్టుకుని, ఎక్కడివాడు వీడు, యక్షుడి కొడుకైన నలకోబరుణ్ణి, ఇంద్రుడి కొడుకు జయంతుణ్ణి, మన్మధుణ్ణి, వసంతుణ్ణి, వీళ్ళందరినీ తన సౌందర్యంతో జయిస్తాడు, వాళ్ళందరికంటే అందంగా ఉన్నాడు, నలకోబరుడి కంటే మన్మధుని కంటే వసంతుని కంటే జయంతుని కంటే ఇతడే అందంగా ఉన్నాడు. ఆహాహా, ఈ పుణ్యాత్ముడు నన్ను వరించి వివాహం చేసుకుంటేనా మన్మధుణ్ణి నాకు కారి కింద వేసి తొక్కుదక్కనా, అంటే మన్మథ సామ్రాజ్యాన్ని ఏలకుండా ఉంటానా? వీడు ఆ బాలకం చూస్తే విప్రుడిలా ఉన్నాడు, సౌందర్యం చూస్తే లోకోత్తరంగా ఉంది, ఈ బ్రాహ్మణుడు ఏమిటి, ఈ అందం ఏమిటి, ఎంత విచిత్రం ఇది, ఇటువంటి వాడు ఎక్కడ దొరికాడో, వీడు భూసురుడు కాదు నిజంగా, సురుణ్ణి సురలను కూడా జయించేవాడు అనుకున్నది. ఇంతలో ఆయన దగ్గరకు వచ్చాడు. పాప ఈయన అమాయకుడు, ఆవిడ ఏం చూసిందో ఏమనుకుంటుందో ఏమీ తెలియదు, కేవలం జపం తపం అగ్నిహోత్రం తప్ప ఎరగని మహాత్ముడు, పరమనిష్టాగరిష్ఠుడు, ఏకపత్నీవ్రతుడు, పరస్త్రీ కనపడితే తల్లి కింద భావించే ఉత్తమోత్తముడు. ఈ కథ ఎంత గొప్పదంటే అందుకే మనువు పుట్టాడు ఇటువంటి కాలంలో. సారోచిషుడనే ఒక మనువు యొక్క చరిత్ర కదా ఇది. పురాణంలో దీన్ని ఎంత హైలైట్గా ఎందుకు చెప్పారంటే, ఒకవేపేమో పరమసుందరి, మరోవేపు ఈయన పరమసుందరుడు, ఆవిడ దేవతాస్త్రీ, ఈయన్ని చూచి మతి పోగొట్టుకుంటోంది. అటువంటి దేవతాస్త్రీని చూస్తే ఎటువంటి వాడైనా మతి పోగొట్టుకోవాలి, కానీ ఈయన ఏమాత్రం చలించటం లేదు, ఎక్కడ మనస్సు చెదరకుండా ఉంటున్నాడు. అది ఎంత గొప్పతనం అండి. అసలు ఒరే పిచ్చాడా, ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటో నేర్చుకో. ఇంద్రియ నిగ్రహానికి పరాకాష్ఠ ఈ పాత్ర అని చెప్పడానికే సద్గురువులు ఈ కథను చాలా జాగ్రత్తగా చెప్పని చెప్పారు తెలుసా. పూర్వకాలంలో ఇటువంటి వాడి కథను ఆదర్శంగా తీసుకోవాలి మనం. అంతేగాని కనిపించిన ప్రతీ వస్తువు వెనక అతలో పడిపోతే నీకు అందులో చెడ్డ తప్ప మరేం కనపడదు. సీతలో పవిత్రతను చూడాలి. రావణాసురుడు కథ మనకు కావాల్సింది, రాముడు ఆదర్శం కావాలి మనకి. అందుకే ఈ కథలు వినడం వల్ల మనకున్న దోషాలు ఏమైనా ఉంటే పోతాయట. తెలిసి కానీ తెలియక కానీ మనం చేసిన మహాపాపాలు పోవడానికి ఈ కథలు వినాలండి. నేను నిజం చెబుతున్నాను, మీరు చాలా అదృష్టవంతులు. మార్కండేయ పురాణం ఎంత గొప్పదో తెలుసా? ఈ 40 రోజులు మీరు విన్న తర్వాత మీరు ఈనాటి వరకు ఆనాటి వరకు చేసిన సకల పాపాలు, మనస్సుతో కానీ శరీరంతో కానీ చేసినవన్నీ గంగానది ఎలా మనుషుల్ని ప్రక్షాళన చేస్తుందో అలా చేస్తుందని చెప్పాడు. అందుకని 1-2 సార్లు శ్రద్ధగా వినండో. ఈయన ఎందుకు చెప్తానంటే, నేను మీరు అదృష్టవంతులు కాబట్టి మళ్ళీ చెప్పాలి కాబట్టి చెప్తానమాట. గంగ తనలో మునిగిన వాడిని మాత్రమే పవిత్రుని చేస్తుంది. ఇది అలా కాదు, విన్న మాత్రాన పవిత్రుని చేస్తుంది. అందుకే మూలంలో మహిమని చెబుతూ తత్పాద సలిలం యథ అంటే విష్ణుపాదముల నుండి పుట్టిన గంగవలి ఈ కథ వక్తారం అంటే ఉపన్యాసం చెప్పేవాణ్ణి, పృచ్ఛకం ప్రశ్నించేవాణ్ణి, శ్రోత్రూన్ వినేవాడిని ఈ ముగ్గురిని పవిత్రుని చేస్తుందట. గంగ ఎలాంటిది? ఈవిడ స్నానం చేస్తే ఈవిడే పవిత్రురాలు అవుతుంది, ఆయన స్నానం చేస్తే ఆయనే పవిత్రుడవుతాడు. కానీ ఇది ఈ పురాణ గంగ ఉపన్యాసం చెప్పేవాణ్ణి, వినేవాణ్ణి, వినడమని ప్రోత్సహించేవాణ్ణి, ఇందులో ధర్మ సందేహాలు అడిగేవాణ్ణి, అందరినీ వీళ్ళనే కాదట వీళ్ళ వాళ్ళని కూడా. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీరు వస్తున్నారు, మీ ఇళ్లలో మీ పిల్లలు రాలేకపోవచ్చు, మనవలు రాలేకపోవచ్చు, లేదా కొంతమంది భార్యలు వస్తే భర్తలు రావడంలా, భర్తలు వస్తే భార్యలు రావడంలా. ఇప్పుడు భార్య వింటే భర్తకు కూడా ఈ ఫలితం వస్తుందని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఇది ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి. కాబట్టి గంగ కంటే ఈ మార్కండేయ పురాణ కథాగంగ గొప్పదట. అని వ్యాసుడు చెప్పిన మాట, ఇప్పుడు నేను చెప్పిన మాట, ఆయన ప్రారంభంలోనే చెప్పాడు, చివరిలో కూడా చెప్పాడు ఫలస్థితులు ఈ కథను. అందుకే అనుక్షణం శ్రద్ధగా అన్నీ విడిచిపెట్టి వినండి. ఇప్పుడు ఆవిడ ఆయన చూసి మతి పోగొట్టుకుంది. ఆయన దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వెవరివి? ఈ ప్రదేశంలో మానవ మాత్రులు ఉండరు. భయంకరమైన క్రూర మృగాలు, దత్తంగా అల్లుకుపోయిన చెట్లు, దబదబా ప్రవహించే శలయేళ్ళు ఇవి తప్ప ఈ పర్వత ప్రాంగణంలో మరొక వస్తువు కనపడటం లేదు. ఇక్కడ ఇంత నిర్భయంగా తిరుగుతున్నావు నువ్వు, మగాణ్ణి నేనే హడిలిపోతున్నాను, నువ్వు ఆడదానివి అని ఆయన అంతరార్థం. యౌవతీవు భీతహరిణే క్షణ ఒంటి జరించదోట లేక ఇవ్వన భూమి భూసురుడ నే ప్రవరాక్షుడ త్రోవత్రపితిన్ కొవ్వున ఇన్నగాగ్రమునకు తను తెల్చి పురంబు చేర ఇంకెవిధిగాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగు. నీవెవరవమ్మా? నీ కళ్ళు భయపడుతున్న లేడి కన్నుల్లో ఉన్నాయి. లేడి కళ్ళు పెద్దవి, అందులో భయపడుతున్న లేడి ఇళ్ళ చూస్తూ ఉంటుంది, చంచలంగా చూస్తుంది. అంటే ఆవిడ కళ్ళు చంచలముగా ఉన్నాయి, కదిలిపోతున్నాయి అన్నమాట. ఎవరినైనా చూసినప్పుడు ఆశ్చర్యం కానీ, ఆనందం కానీ, భయం కానీ కలిగితే మన కళ్ళు ఇళ్ళ తిప్పేస్తాం. అందుకని అటువంటి కళ్ళని లేడి కళ్ళతో పోల్చారు. సహజంగా స్త్రీలకు పూర్వం భయం అని ఒకటి ఉండేది, అందుకని ఆ భయంతో అలా చూస్తుందేమోనని భయపడుతున్న లేడి కన్నుల వంటి కన్నులు కలిగిన ఓ లేడీ నువ్వెవరివి? నీకేం భయం లేదా? మొగమాటం లేకుండా, ఏమాత్రం భయం లేకుండా ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావు. నేనా ఎవరినో చెబుతున్నావు విను. నన్ను ప్రవరుడు అంటారు. ఏదో ఒక బ్రాహ్మణ్ణి, యజ్ఞాలు చేసుకుంటూ వేదాలు చదువుకుంటూ బతికేవాణ్ణి. కొవ్వెక్కి ఆయన చెప్పుకోవడం నాకు నవ్వు వస్తున్నాడు. క్రొవ్వున నగాగ్ర వరకుని తినదంచిది. పవిత్రమైన హిమాలయాలకి తీర్థయాత్రలకు వచ్చాను అల్లయ్య, ఇంట్లో హాయిగా పడుకోలేక వేళకి తినలేక మృష్టాన్నం కొవ్వెక్కి ఇక్కడికి వచ్చాను ఎవడో ఏదో చెబితే. ఎందుకంటే ఇరుక్కుపోయాడు కదా, అందుకని పాపం తనని తానే తిట్టుకుని ఇతరులను తిట్టడం ఎందుకు అనుకుని అనవసరంగా తినగా తిన్నది వంట పట్టించుకోక ఇక్కడికి వచ్చాను. ఈ కొండ చివరికి వచ్చాను. ఇంటికి వెళ్ళడానికి దారి తెలియటం లేదు. నీకేమైనా మా ఇంటికి వెళ్ళడానికి దారి తెలిస్తే చెబుతావా? పోనీ ఆ ఊరేమిటో చెప్పలా, ఎటెళ్ళాలో తెలియదు. మా ఊరికి ఏమైనా దారి తెలిస్తే చెబుతావా? నీకు శుభం అవుతుంది అన్నాడు. అప్పుడు క్రమంగా నేను భూసురుణ్ణి, పలానా అరుణాస్పదమని మా ఊరు, ఆ తర్వాత మొత్తం తన యొక్క చరిత్ర చెప్పి ఆయన ఎవరో ఇంత పెసరు పసరిచ్చాడు, అది కాలికి రాసుకున్నాను, ఇక్కడ దాకా వచ్చాను, అది కరిగిపోయింది, ఇంకింటికి వెళ్ళలేకపోతున్నాను, నా కోసం మా వాళ్ళంతా బెంగపెట్టుకుంటున్నారు, నువ్వు చూస్తే ఉత్తమురాల్లో కనపడుతున్నావు, నీ కళ్ళు రెప్పపాటు లేకుండా ఉన్నాయి. కంటి మీద సాధారణంగా ఇలా రెప్పపాటు ఉంటే మానవ స్త్రీలు, నీకు రెప్పపాటు లేదు, కాబట్టి నువ్వు దేవతా స్త్రీవి, దేవతలకి మహామహిమలు ఉంటాయి, అందుకే నేను అడుగుతున్నాను మా ఊరు వెళ్ళడానికి ఏమైనా మార్గం ఉందా అని అడిగితే, అప్పటిదాకా కళ్ళలో బిగుసుకుపోయి చూసిన ఆవిడ ఈ మనిషిని చూడటంతో మానవ లక్షణాలు కొంచెం వచ్చేటండి. అనిమేష స్థితి మాన్పే బిత్తరపు చూపు, అప్పటిదాకా రెప్పలిపాటు లేదు, ఇప్పుడు ఈయన పలకరించాక ఈయన మీద ప్రేమ బాగా పెరగడం వల్ల ఆవిడకు కూడా టిక్ టిక్ అని రెండు మూడు సార్లు రెప్ప కొట్టుకుందిట. మన మానవులం ఎంత గొప్పవాళ్ళం అంటే దేవతలను కూడా మన లెవెల్కి దిగదారుస్తాం. అశ్వేదతా వృత్తి మనకు నవశ్వేదక వృత్తి, అప్పటిదాకా చెమట పట్టలేదు ఆవిడికి. దేవతలకి మనదాకా చెమటలు పట్టవసమండి, చెమటలు పట్టడాలు, మళ్ళీ మనతో పాటు వంట వండి తెచ్చుకోవడాలు, వంట వండించుకోవడాలు, గారెలు తిండాలు, పకోడీలు తిండాలు, ఇవే ఒక్కర్లేదు. అందుకే దేవతలు ఉన్నారు. దేవతలు కేవలం అమృతంతో బతుకుతారు, జరామరణాలు లేని వాళ్ళు. అందువల్ల ఎప్పుడైతే నీకు తాగుడు భోజనం ఇవి అవసరం లేదో అప్పుడు చెమట పట్టదు, మలమూత్రాలు ఉండవు. కానీ ఇప్పుడు ఆవిడకు కూడా స్వేదం వచ్చిందట. అశ్వేదతా వృత్తి మాంత నవశ్వేదక వృత్తి, కొత్త చెమట పట్టింది, ఇదివరకు ఉన్న దేవలక్షణం పోయింది. అంటే ఒక క్షణకాలమేలండి. భ్రమర కీట న్యాయం అని ఒక న్యాయం ఉన్నది. ఆ న్యాయం ప్రకారం ఈవిడు కూడా మనిషిని పదే పదే తలుచుకొని మనిషిని ప్రేమించి మానవ స్త్రీ అయిపోయింది. మానవా మానవా అంది ఎన్ని, దాంతో మానవ లక్షణాలు ఆవిడ మారకుండా విడిచిపెట్టకుండా పట్టుకున్నాయన్నమాట. భ్రమర కీటన్యాయం గురించి విన్నారుగా మీరు. తుమ్మెద గుడ్లు పెట్టదు, పిల్లల్ని పెట్టదు. ఒక పేడ పురుగును పట్టుకొచ్చి అది కూడా ఆవు పేడలో ఉన్న పురుగును పట్టుకొస్తుంది. ఆ పురుగుని తన గుడ్లో పెడుతుంది. ఆ పురుగు చుట్టూత భమ్మని తిరుగుతుంది. తిరుగుతుంటే ఆ పురుగు భయపడిపోయి దీనిలో గుడ్లు అప్పగించి చూస్తుందిట. భయంతో ఈ చప్పుడికి ఆ తుమ్మెద కేసి చూసిన పేడ పురుగు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తుమ్మెదగా మారిపోతుంది. అలా తుమ్మెద భయపెట్టి ఒక పురుగును మరొక తుమ్మెదగా మారుస్తోంది. అలాగే ఈ మనిషిని అలా సంభ్రమంతో చూసి చూసి క్షణకాలం దేవతా స్త్రీ మానవ స్త్రీ అయిపోయిందనమాట. ఆ తర్వాత సర్దుకుని, ఏమయ్యా ఇంతంత కళ్ళు ఉన్నాయి నీకు, ఆయనకి పెద్ద పెద్ద కళ్ళు ఉండవు, అందుకని చింత చిగుర్లో ఇంతంత కళ్ళు కావు, ఆయన విశాలాక్షుడు, విశాలాక్షుడు అంటే ఇంతంత కళ్ళు కలిగిన వాడు అనమాట. అంతేగాని కళ్ళు ఎంత ఉంటాయి వాడికి విశాలాక్షుడు అని పేరు పెడితే నవ్వు వస్తుంది అవి. కాబట్టి కంటికి మనిషి యొక్క ప్రవర్తనకి తేడా ఉండాలి. ఇంతంత పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి కదా, ఆ మాత్రం నీకు దారి తెలియదా అని వ్యంగ్యంగా పలికిందిట. ఇంతలు కన్నులుంట తెరువెవ్వరి వేడదు భూసురేంద్ర, ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిటి పల్కరిల్చులాగింతియ కాక నీ వెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీకింత భయంబులే కరుగ ఎల్లిదమైతిమే మాటలేటికి. నీకింత కళ్ళున్నాయా, ఇంత కళ్ళుండి నీవు ఎక్కడి నుంచి వచ్చావో ఆ త్రోవ మర్చిపోయావా, ఎవరిని అడుగుతావయ్యా దారి? ఏదో ఆడది ఒంటరిగా ఉంది, పలకరించి బుట్టలో వేసుకోవడానికి వెకిలి వేషాలు వేయడానికి ఇక్కడికి వచ్చావు తప్ప నువ్వేమీ దారి మర్చిపోవడం కాదు. నాకు తెలీదా ఈ మొగాళ్ల సంగతి, ఈ మొగాళ్ళంతే ఆడవాళ్ళు కనపడ్డారా, ఏదో వంకబెట్టి పలకరిస్తారు, ఆ వంకబెట్టి పలకరించడానికి నా దగ్గరకు వచ్చి మా ఊరికి దారి తెలియదంటావా? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నీకు దారి తెలియదా? మీ ఊరి నుంచి ఎలా వచ్చావు, ఆ త్రవ మర్చిపోయావా? ఎవడన్నా వింటే నవ్వుతాడు, చాలు చాలు ఇంతలోకి అయిపోయామా, ఎల్లిదమైతిమే అంది ఆవిడ వ్యంగ్యంగా. ఇంతలోకి అయిపోయామా, ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నంత మాత్రం చేత అలా దగ్గరకు వచ్చి పలకరించచ్చా అన్నది. లేదమ్మా నేను అలాంటి వాడు కత్తల్లో, అలా ఒంటరిగా ఉన్నవాళ్ళ దగ్గరకు వచ్చి ఏదో నెపం పెట్టి పలకరించి బుట్టలో వేసుకునే బుద్ధి లేదు. పరస్త్రీ పాముతో సమానం, తల్లితో సమానం. అందువల్ల నేను అలాంటి వాడిని కాదమ్మా, నిజంగా చెబుతున్నాను, నేను ఆకాశ మార్గంలో వచ్చాను, నడిచి వచ్చి ఉంటే దారి తెలిసేది. కొంతమంది అంటారన్నమాట, ఏమండయ్ వెళ్ళేటప్పుడు దారి చెబుతారంటే నాకేం తెలుసు, కారులో కూర్చున్నాక అంటారు. అలా నేను ఆకాశంలో వచ్చాను కాబట్టి ఇప్పుడు నాకేం తెలుస్తుంది దారి, నా దారి గోదావరి, కాబట్టి తల్లి ఆకాశ మార్గంలో ఉండటం వల్ల నేల మీద రాకపోవటం వల్ల గుర్తుపెట్టుకోలేదు. దయతో ఏమనుకోకుండా చెప్పంటే ఆవిడకి ఎందుకు వచ్చింది, ఈయనకి అర్థం కావట్లేదు, నా భాష నా చూపులు కనిపెట్టలేకపోతున్నాడు అనుకున్నది. ఇప్పుడు నాబోటి వాడు ఎంతసేపు పురాణాలకు అలవాటు పడినవాడు ఏమర్థం చేసుకుంటాడు, ఈ ద్వంద్వ అర్థాలు చెత్తా చెదారం, ఎంతసేపు మా దారి వేరు, మాకు ఎంతసేపు ఆ గదిలో కూర్చోవడం చదువుకోవడం రాసుకోవడం తప్ప లౌకిక ప్రపంచం పెద్దగా తెలియదు. ఇంకా మాలాంటి వాడు కొంత అమెరికాయో పెడుతున్నాం కనుక కొంచెం మెరికల్లో తయారయ్యాం అమెరికా వెళ్ళి వెళ్ళి. పాప ఆయన ఎప్పుడు అమెరికా వెళ్ళలేదు, వీసా లేదు, పాస్పోర్ట్ లేదు కదా, అందుకని ఆయనకు అర్థం కావటం లేదని కనిపెట్టి ఏమయ్యా ఎందుకు ఎంత గొడవ, నిక్కముదాపనేల ధరణి సురనందన ఇంక నీపై చిక్కెమనంబు నాకు, నీ దగ్గర అబద్ధమాడనం, నా మనస్సు పారేసుకున్నాను, నా మనస్సు పూర్తిగా నీలో లగ్నమైపోయింది, నిన్ను ప్రేమించాను, నన్ను వివాహం చేసుకుని ఇక్కడ హాయిగా ఉండిపో, ఎందుకు వచ్చింది మీ ఊరు, మీ ఊళ్ళో ఏం సుఖాలు ఉంటాయి, నేను ఎవరిని అనుకుంటున్నావేమో, ఇంతవరకు పొరపాటును కూడా పరపురుషుణ్ణి మనస్సులోకి కూడా రానివ్వనంత ఉత్తమ స్త్రీని, పూర్వం పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు కలిసి చిలికారు, ఆ పాలసముద్రం చిలికినప్పుడు అందులోంచి కొంతమంది స్త్రీలు పుట్టారు, చిన్ని వెన్నెల కందు వెన్ను దండి సుధాబ్ది పొడమిన చెలువతో బుట్టుమాకు, రహివుట్ట జంత్రగాత్రముల రాల్ గరగించు విమల గంధర్వంబు విమల గాంధర్వంబు విద్య మాకు, మేమెవరం సామాన్య స్త్రీలం అనుకుంటున్నామేమో. పాలసముద్రాన్ని దేవదానవులు వధించినప్పుడు ముందు చంద్రుడు పుట్టాడు, చంద్రుడి తర్వాత లక్ష్మి పుట్టింది, ఆ లక్ష్మీదేవి వెనుకనే ఆవిడతో పాటు పుట్టాం మేము, అందుకే మమ్మల్ని అప్సరసలు అంటారు, అప్ అంటే నీరు, నీళ్లలోంచి పుట్టాం కనుక అప్సరహ అని మాకు పేరు, నేను రంభ ఊర్వశి మొదలైన వాళ్ళు పుట్టారు, నా పేరు వరూధిని, పేరు వరూధిని విప్రకుమార ఘృతాచి తులోత్తమ హరిణి హేమ రంభ వరలు ఉదార గుణాఢ్యలు మదీయలకు ప్రాణసుఖులు. పాలసముద్రంలోంచి పుట్టిన మేము చాలామంది ఉన్నాం, నా పేరు వరూధిని, నన్ను వరూధిని అంటారు, రంభ హరిణి హేమ తిలోత్తమ శశిరేఖ వీళ్ళంతా మా సోదరీమణులు, వారంతా ఇంద్రుడి సభలో చేరి ఇంద్రుడికి నాట్యం చూపిస్తూ ఆనంద పెడుతూ ఉంటారు. మునులు తపస్సులు చేస్తూ ఉంటే తపస్సులు పాడు చేయడానికి ఇంద్రుడు పంపినప్పుడు పెడుతూ ఉంటారు, నేను మాత్రం వారితో విరోధించాను, చిచ్చి ఇంద్రుడి దగ్గర నృత్యం చేయడం ఏమిటి, ఆ వెయ్యి కళ్ళవాడు నన్ను చూసి నా సౌందర్యాన్ని చూసి ఏదన్నా అనుకుంటే నా శీలానికి భంగం కదా అని అతని దగ్గర నృత్యం చేయటానికి అంగీకరించలేదు. ఎవరెంత చెప్పినా వినిపించుకోలేదు. ఎవడొచ్చి పెళ్లి చేసుకోమన్న బ్రహ్మచర్య దీక్షతో ఈ ప్రాంతానికి వచ్చాను, ప్రపంచానికి అతీతంగా ఉన్న ఈ పవిత్రమైన దేవభూమి భూలోక కైలాసం శంకరుడు తపస్సు చేసిన స్థలం, ఇంకా ఎంతోమంది శంకర కింకరీముడులు తిరిగిన స్థలం, ఈ స్థలంలో ఈ ఏకాంత మందిరం నిర్మించుకుని నేను హాయిగా కీర్తనలు పాడుకుంటూ ఉన్నాను, ఇంతవరకు నా జోలికి ఒక్కడు కూడా రాలేదు, వచ్చిన నేను ఛీ పో అని గెంటేశాను. ఇంకా పుట్టుకతో పాలసముద్రం నుంచి పుట్టిన కారణం చేత నాకు కొన్ని విద్యలు వచ్చాయి, అందులో రాళ్ళు కూడా కరిగిపోయేలాగా పాట పాడగలిగేటటువంటి గాంధర్వ విద్య సంగీత విద్య పుట్టుకతో వచ్చింది, నాకు పుట్టుకతో సంగీతం వచ్చింది. వీణ వాయిస్తాను, మధ్యలో వాయిస్తాను, చక్కగా పాడతాను, నేను పాడితే రాళ్ళు కరుగుతాయని చెప్పిందాను నేను, రాళ్ళు కరగించు విమల గాంధర్వంబు విద్య మాకు. ఇంకక్కడితో ఆగామా, ఒకనొకప్పుడు మాత్రం పద్మసంభవ భర్గ ఎంత గొప్పవాడు చెప్పిందండి, ఏమే బ్రహ్మదేవుడు శివుడు విష్ణువు ఈ మూడు లోకాల్లో నేను వెళ్ళి ఒకప్పుడు నృత్యం చేశాను, సాముగరిడీలు మాకు గోత్రామరేంద్రాన్ని, సాముగరిడీలు కోసమని తాలింఖానాకి వెడతారే అలా నేను కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నృత్యం చేశాను. ఆ ప్రాంతాలకు మానవత్తుడు వెళ్ళగలడా, బ్రహ్మలోకానికి శివలోకానికి ఎవడన్నా పెడతాడా, నేను వెళ్ళాను వైకుంఠానికి వెళ్ళాను, వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర మాత్రం నృత్యం చేశాను. దీన్ని బట్టి అంతటి గొప్ప వాళ్ళ సభలో ఏదో సామాన్యమైన వేదిక మీద నృత్యం చేసినట్టుగా నృత్యం చేసి వచ్చినంత గొప్ప మహిమ కలిగిందని అనన్యకాంత అన్నారండి. ఇక్కడ ఇంకో మాట, అనన్యకాంత అంటే అన్యుణ్ణి మనసులోకి కూడా రానివ్వలేదు, దగ్గరికి పక్కనట్టండి, దగ్గరికి పక్కన పెట్టి మనస్సులోకి కూడా పరపురుషుడి మీద నేను ఏ విధమైన ఆలోచన పెట్టుకోలేదు, అంత గొప్పదాన్ని నన్ను వివాహం చేసుకుంటే ఆయన చిరునవ్వు నవ్వి ఎంత మాటన్నావు, నేను వివాహమైన వాణ్ణి, పెళ్ళయి గృహస్థాశ్రమంలో సుఖంగా జీవిస్తున్నవాణ్ణి, నిత్యం అగ్నిహోత్రం యజ్ఞములు సంధ్యావందనం గాయత్రి జపంతో బతికేవాణ్ణి, వేదం చదవడం చెప్పడం తప్ప మరొకటి ఎరగని వాణ్ణి, పొరపాటులు కూడా పరస్త్రీ నా హృదయంలోకి రాదు, ఎంత సౌందర్యవతివైనా నిన్ను మించిన ఇంకా అందగత్తెలు వచ్చినా నేను ఆ స్త్రీని తల్లి కింద భావిస్తాను. వేరేదానా నా మనస్సు తెలుసుకోలేక సామాన్యుడిని పిలిచినట్టుగా నన్ను దగ్గరకు రమ్మని పెళ్లి చేసుకుని ఇక్కడ ఉండమని అంటున్నావు. నాకు మా ఊళ్ళో ఉన్న ఇల్లే ఇష్టం, మా పూరి గుడిసెలైనా పర్వాలేదు, మనస్సు పవిత్రంగా ఉంటే చాలు, నాకు అరణులు దర్భలు ఇవే ఇష్టం, అంతేకాని ఈ బంగారపు నగలు ఈ భవనాలు ఈ భోగాలు ఇవేమీ నాకొద్దు, నేను అసలు ఆ ఊహనే దూరం పెడుతున్నాను. దయతో మా ఊరు వెళ్ళడానికి నువ్వు దేవతా స్త్రీవి కనుక నీ మహిమతో ఏదైనా మార్గం చెప్పు, మీరు దేవతలు మహిమలు ఉంటే నువ్వు తలుచుకుంటే అంత ఊ అంటే నేను వెళ్ళిపోతాను, ఈ పెళ్ళి ఇటువంటి మాటలన్నీ పక్కన పెట్టు, ఈ రతిక్రీడాదులు పక్కన పెట్టు, నన్ను మాత్రం ఇంటికి పంపి అన్నాడు. పాప ఆవిడ ఈయన ఒక రెండు మూడు సార్లు చెబితే కానీ అర్థం కాదు, కొంతమంది భీష్మించుకుంటారు అనుకుంది తప్ప ఆయన మనస్సు ఆ కఠోర దీక్ష అర్థం కాక ఎక్కడ ఈ ఊరయ్యా చీటికి పట్టి ఇంటికి పోతానంటావు, ఎక్కడి ఊరు కాల్ నిలువకింటికి పోయేదనంచు పల్కది ఒక్కట మీ కుటీర నిలయం బులకు సరిరాకపోయనే, ఎక్కడి నందనోత్కరము ఎక్కడి లవలీ నికుంజముల్. ఏన్నాయన చీటికి వాటికి ఇంటికి పెడతా ఇంటికి పెడతా ఇంటికి పెడతా, నువ్వు వచ్చిన దగ్గర ఒకటే గొడవ చేస్తావు, నీ బోడింట్లో ఏముంది, మీ ఊళ్ళో ఏముంటుంది, పుట్టడం పెరగడం తావడం గుడిసెలు లేదా పెంకుటిళ్ళు, మహా అయితే రాతి కొంపలు, నాలుగు రోజులు పైకి కూలిపోతాయి, అక్కడ ఏమైనా భోగాలున్నాయా భాగ్యాలున్నాయా నిత్య ఆనందం ఉందా యవ్వనం ఉందా మృత్యువు లేని స్థితి ఉందా ఏమీ లేదు, అంతా పుట్టి పెరిగి నాశనమైపోయే స్థలాలు మీరు, ఇదో ఎప్పటికీ నాశనం కాని దేవభూమి, మీ కుటీరాలకి ఈ పవిత్రమైన మణులతో నిర్మింపబడిన భవనములు సాటికావా, ఈ ఉద్యానవనములు సాటికావా, ఈ అమృతాన్నం సాటి కాదా, ఎందుకయ్యా జరామరణాలతో కూడిన ఆ బతుకు కోరుకుంటావు, జరామరణాలకు అతీతమైన ఈ భోగాలు కోరుకో. వారు వెళ్ళాడా అశ్వమేధం రాజసూయం ఈ యజ్ఞములు చేసిన వాళ్ళు స్వర్గానికి వస్తారు, స్వర్గానికి వచ్చి అలాంటి అప్సరసల యొక్క పొందు పొందుతారు, ఆ యాగములు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏదో నీ ఎదురుగుండా కనబడుతోంది, బతికుండగా బ్రతికుండగా వచ్చే సుఖాలు అని ఎప్పుడో చచ్చాక వచ్చే స్వర్గ సుఖాలు అంటావే మీరు వెర్రాడా అన్నది పాపం. అంటే ఆయన ఏమన్నాడు తెలిసిన, ఎంత గొప్పగా చెప్పావు, చచ్చిన తర్వాత ఏమొస్తుందో అది పక్కన పెట్టు, బ్రతికుండగా మానవుడు శాస్త్రధర్మం అనుసరించి సత్కర్మాచరణ చేస్తే ముక్తి పొందుతాడు. తరుణి రేపును మాపు హవ్యముల చేతం తృప్తుడు ఈ అగ్నిహోత్రుడు ప్రసాదించేటటువంటి మోక్షాలని తలుచుకుంటే నాకు బ్రహ్మానందం కలుగుతుంది. నేను ప్రతిరోజు ఉదయం లేస్తాను, పవిత్రంగా స్నానం చేస్తాను, విభూతి రేఖలు పూసుకుంటాను, అగ్నిహోత్రుడిని పూజిస్తాను. ఈ అగ్నిహోత్రుడు కంటికి కనిపించే శివుడు, కంటికి కనిపించే విష్ణువు. ఎందుకని అగ్నిహోత్రుడు విష్ణుమూర్తికి ముఖం కదా, ముఖమపి దహనః అని మనకు విష్ణు సహస్రనామం చెబుతున్నది. సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖమే అగ్నిహోత్రుడు. కాబట్టి ఈ అగ్నిహోత్రుడికి నేను ఏదైనా రేలుస్తున్నానంటే విష్ణుమూర్తి నోట్లో వేస్తున్నాను, అప్పుడు ఆయన సంతోషం పొందుతాడు, సంతోషం పొంది శరీరం విడిచాక పునర్జన్మ లేని సుఖాలు ఇస్తాడు. నువ్విచ్చే సుఖం నరకంలోకి తోస్తుంది, పునర్జన్మిచ్చే సుఖం అది, కానీ భగవంతుడైన ఈ అగ్నిహోత్రుడిచ్చే సుఖం ఉందే మళ్ళీ పుట్టుక లేనటువంటి ముక్తినిస్తుంది, ఆ సుఖం నాకు కావాలి. చెప్పుకుమిట్టి తుచ్చ సుఖముల్ మిసాలపై తేనియల్ వడల్ తెరమే, ఈ ఒళ్ళు శాశ్వతం అనుకుంటున్నావా, ఇవాళ నిజంగా నీలాంటి సుందరీమణిని తాత్కాలికంగా పొందాననుకుందాం, ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది, ఈ ఒళ్ళు ఏమైనా శాశ్వతంగా ఉంటుందా, ఉండదు కదా, కాబట్టి శాశ్వతం కాని శరీర సుఖం కోసం శాశ్వతమైన ముక్తి సుఖం వదులుకుంటానా, ఇట్టి తుచ్చ సుఖములు ఈ పనికిమాలిన సుఖములు మీసాలపై తేనియల్ అన్నాడు. మీసాలకు పూసుకున్న తేనె దీనివల్ల ఏం ఉపయోగం లేదు, అలా నాగితే నాలుగు కూడా గరగరలాడుతుంది, నోట్లో వేసుకుంటే తేనె కానీ మీసాలకు రాసుకుంటే తేనె ఏమిటి. నా మాట విను, నన్ను మా ఇంటికి పంపించంటే పాప ఆవిడ చాలా చెప్పింది, ఓరి వెర్రివాడ ఎంత చెబుతున్నా వెండం లేదురా నాయన, అసలు నన్ను చూడడమే కష్టం, చూడడానికి తహతహలాడేవాళ్ళు కొందరు ఉన్నారు, ఇంద్రుడు వచ్చాడు పొమ్మన్నాను, చంద్రుడు వచ్చాడు పొమ్మన్నాను, గంధర్వులు వచ్చారు చీపు అన్నాను, అనన్యకాంతం నేను వెతుక్కుంటూ వస్తున్నాను. ఈ మాత్రం నీకు తెలియదు, ఉపనిషత్తులు ఏం చెప్పాయి, వేదములు ఏం చెప్పాయి, వేదములు చదువుకున్నానండవు, ఆ మాత్రం నీకు వేదజ్ఞానం లేదా అని వేదానికి ఒక కొత్త భాష ఏం చెప్తుందండో. తనకు అనుకూలంగా ఉండడానికి వేదములకు కూడా ఇలాంటి వాళ్ళు ఎలాంటి భాషను చెబుతారో తెలుసుకోవాలి మనం. ఎందే డెందము కందళిను చురహిచే ఏకాగ్రతన్ నిర్వృతిల్ చందున్ కుంభగత ప్రదీప కళిక శ్రీదోప ఎందెందుబోక ఎందేన్ ఇంద్రియముల్ సుఖింపజను ఆయింపే పరబ్రహ్మము ఆనందో బ్రహ్మయటన్న ప్రాజదువు అంతర్బుద్ధిలూహింపుమా. నువ్వు ఆ మాత్రం చదువుకోలేదా? ఎక్కడ ఇంద్రియములకు ఆనందం కలుగుతుందో అదే సుఖమని పెద్దలు చెప్పారు. ఇంద్రియములకు తృప్తి కలిగితే అప్పుడు మనిషి ఆత్మ ఎలా ఉంటుందిట? కుంభగత ప్రదీప కళిక. ఓ చోట దీపం వెలిగించారు, ఈ దీపం రెపరెపలాడుతోంది, ఈ దీపం రెపరెపలాడు కొండెక్కకుండా ఉండడానికి ఏం చేశాడు, కొండలో పెట్టాడు. కొండలో పెడితే ఏమవుతున్నమాట, గాలికి ఈ దీపం రెపరెపలాడి పాడైపోకుండా ఉంటుంది. కుండలో పెట్టిన దీపం ఎలా అయితే కొండెక్కకుండా ఉంటుందో, మనిషి కూడా ఈ కుండలాంటి అందమైన శరీరాన్ని స్వీకరిస్తే దీపంలాగా ఆనందం పొందుతాడట. అందుకనే పెద్దలు ఆ ఆనందమే పరబ్రహ్మం అన్నారు. ప్రాజదువు అంటే వేదవాక్యం, వేదం ఏమన్నది, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నది, ఆనందమే పరబ్రహ్మం అన్నది. అది కూడా అర్థం కాదా? కాబట్టి నన్ను పొందితే నీకు ఆనందం కలుగుతుంది, అదే పరబ్రహ్మ, ఇక్కడ ఉండగానే పరబ్రహ్మని పొందొచ్చోయ్, ఇదే ముక్తి, ఓరిపిచ్చాడా ఈ రక్తి పొందు అంది ఆవిడ. అప్పుడు ఆయన తెల్లబోయి, ఆహాహా, ఈ పాండిత్యము నీకు దక్క మది ఎందే కంటిమే. ఈ పాండిత్యం నీ దగ్గర తప్ప ఇంకెక్కడ చూడాల, పద్మాగర్ గారు ఎంత గొప్పగా చెప్పలేరు, నువ్వు చెప్పినట్టుగా కూడా నీ పాండిత్యం నీదే. ఎంత గొప్పగా అన్నాడండి ఆయన, ఈ పాండిత్యము నీకు దక్క మరి ఎందే గంటిమే, కామశాస్త్రోపాధ్యాయుని నా వచించదవు. తక్కిన వాడు మామూలు ఉపాధ్యాయులు, నువ్వు కామశాస్త్రోపాధ్యాయునివి. ఆహా, కామశాస్త్రం బోధించడానికి నిన్ను గనక గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తేనా, ఈ భూమండలంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ తెలుగు భూమిలో ఉన్నటువంటి ప్రజలు ఈ వాట్సాప్లో నానా రకాల చెత్త చెదారం ఇవన్నీ కూడా వింటున్నారు. నిన్ను కామశాస్త్రోపాధ్యాయునిగా పంపితే పాపం ఈ ప్రజలు, తెలుగు ప్రజలు ఏమైపోతారు? ఎంత గొప్పగా చెప్పావు. మేలోహో త్రయీధర్మముల్ పాపంబుల్, వేదధర్మములు పాపాలా, రతి పుణ్యమంచు ఇక నేల తర్కముల్. అందులోనేమో రతిక్రీడ మాత్రం పుణ్యం అంటావా, వేదధర్మం పాపము, రతిక్రీడే పుణ్యం అంటావా, చాలు చాలు. మోక్షలక్ష్మీ పథ్యాగమ పంక్తి సూత్ర పంక్తికి వెపో మీ సంప్రదాయార్థముల్. మోక్షలక్ష్మినిచ్చేటటువంటి మంత్రములు వేద మంత్రములు అంటే, వేదములు ఉపనిషత్తులు మోక్షములకు పనికొచ్చే సూత్రములు చెప్పాయి. ఆ సూత్రములకు నువ్వేం భాష్యం చెబుతున్నావు, మీ సంప్రదాయార్థం చెబుతున్నావు. అవేమో మోక్షలక్ష్మినిచ్చే సూత్రాలు నిజానికి, ఆ సూత్రములకు చెప్పవలసిన అర్థం పోయి నీ సంప్రదాయాన్ని, అంటే నువ్వు దేవవేశ్యవు కదా, ఎంత కాదన్నా, నీ సంప్రదాయాన్ని బట్టి ఈ అర్థం చెబుతున్నావు. చాలు తల్లి, ఇంకా కాసేపు నీ దగ్గర ఉంటే చెడిపోయేటట్టున్నావు, ఎందుకైనా మంచిది, నీకు దండం. మా ఊరు వెళ్ళడానికి దారి చూపించకపోతే ఆ దారి ఏదో నేనే వెతుక్కుంటాను. నువ్వు ఊరికి పంపించకపోయినా నరకానికి మాత్రం పంపేటట్టున్నావు అని లేచి వెళ్ళబోయాడు. ఎంత చెప్పినా వినకుండా లేచి వెళ్ళిపోతుంటే ఈవిడికి మతిపోయింది, పారిపోతాడేమో, మీద పడి కౌగిలించుకుంటేనే లొంగుతాడేమోనని అమాంతంగా లేచి మీదకి వెళ్ళి కౌగిలించుకుందట. ప్రాంచద్భూషణ భాగమూల రుచితో పాలిండ్లు పొంగారపై అంచుల్ మోవక కౌగిలించి అధరం భాషింప హా శ్రీహరీ అంచున్ బ్రాహ్మణుడు ఓరమోమిడి తది అంశద్వయం వంటి పొమ్మంచుం ద్రోచి కలంచునే సతులం అయల్ధే రచిత్తంబులన్. అమాంతంగా ఆవిడ మీదబడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకోబోతూ ఉంటే ఈయన ఛీ శ్రీహరి అన్నాడు. ఛీ అని కూడా అలా హా శ్రీహరి అని ముఖం గట్టిగా పక్కకు తోసి ఈ భుజాలు కూడా మళ్ళీ గట్టిగా ముట్టుకుంటే కూడా తన శరీరం పాపం భూయిష్టమవుతుంది అనుకున్నట్ట. ఇటువంటి వాళ్ళని గట్టిగా ఒత్తి పట్టుకుని తోయడానికి కూడా ఇష్టం లేక భుజాల మధ్య అలా చెయ్యట్టి ఓ తోపు తోశాడు, పక్కకు ముఖం తిప్పుకున్నాడు. ఆ మహాత్ముడు నోటి వెంబడి ఆ సమయంలో హా శ్రీహరి అని ఒక మాట వచ్చింది. ఆవిడ ఒక తోపు తోసేశాడు, చకచక లేచిపోయాడు, తోపుకి దూరంగా పడిపోయింది. మీద పడ్డాక కూడా చలించకుండా తోసిస్తే ఏమైపోతున్నావిడ, అందుకనే ఆవిడ గజగజలాడిపోయింది. అవమానం కింద భావించింది, పళ్ళు పటపట కొరికింది, కన్నీళ్లు కారిపోయాయి. ఆ కన్నీళ్లు చాలా వక్షస్థలం మించి కింద గడిపోయాట. ఎంత ఏడ్చిందో పాపం, కలస్వరంతో ఏడ్చేసింది ఆవిడ.